Om Sri Sai Ram. At the outset, my most loving and prayerful salutations at the divine lotus feet of our most beloved Bhagwan, Sri Satya Sai Baba. Dear listener, you are tuned to Radio Sai Global Harmony on Asia Stream, bringing you 24 hours a day, 7 days a week, the love and the message of Bhagwan, Sri Satya Sai Baba. Good morning, greetings, and loving Sai Ram on this first Thursday of March 2020, and welcome to Sunrise with Sai, and with me Team Radio Sai Sunil, who will take you through this morning's segment for the next 90 minutes. Let me first read out to you today's Sai Inspires message. As true spiritual aspirants, how should we refine ourselves in the journey of life? Bhagwan lovingly reminds us today, and I quote, "Rice in its natural state and boiled rice, can these two be the same? The hardness of natural rice is absent in the boiled one. The boiled grain is soft, harmless and sweet. The unboiled grain is hard, conceited and full of delusion. Similarly, both the types of human beings are souls or jivis, but those immersed in external illusions or avidya maya are people, while those immersed in internal illusions or vidya maya are spiritual aspirants. God is immersed in neither external nor internal illusions. He is devoid of both. He who has no external illusions becomes a spiritual aspirant, and when he is devoid of even internal illusions, he can be termed as God. Such a person's heart becomes the seat of God. Though the Lord is situated in every heart, spiritual practice is necessary so that they may discover it for themselves," right? It isn't possible for us to see our own face. We need a mirror to show us its image. So too, a basic path or marga, a spiritual practice is necessary to become devoid of qualities or gunas. Unquote. This was taken from Premavahini, chapter 59. Dear listener, let's now listen to a song sung by Swami's devotees.
Sai Nama Manu Mithali Digo Rendu Batulara. Oh,
Sai Ram, and welcome back, dear listener, to Sunrise with Sai. It's now time for a new and continuing series, Vedanta Parichaya, an introduction to Vedanta. This is a series of short talks aimed at helping us understand the basic concepts in Vedanta. Dr. Lata Shri is ready with her 51st talk in this new series, and today she is continuing to deal with Sadhana Panchakam, a text for spiritual practice for sadhakas composed by Sri Adi Shankaracharya. Over to the doctor.
Om Shri Sai Ram, offering most humble pranams at the divine lotus feet of our ever-present Lord. Invoking Bhagwan's benediction for today's session, dear listeners, a very loving Sai Ram to all of you. Om Sahana Vavatu, Sahanau Bhunaktu, Sahaviryam Karavavahai, Tejasvinavadhitamastu, Ma Vidvishavahai. Om Shanti Shanti Shantihi. Harihi Om Tat Sat. Shri Saishwararpanamastu. We are studying the first verse of Sadhana Panchakam, where there are 8 instructions or pointers for our spiritual awakening. This first verse of Sadhana Panchakam, written by Sri Shankaracharya, deals with the roots of one's spiritual life, and we have seen the first 6 pointers. Just a quick recap of these 6 steps. The first step is study the Vedas, the elevating scriptures, which gives us the knowledge of the self or paravidya every day, and contemplate on these teachings constantly. And when we do this, then what happens is, the next step is, based on the teachings that you have studied and contemplated upon, perform all your karmas or duties. So we have to plan our work, and we have to work out our plan. That is also very important for a sadhaka. And when we perform our duties thus, then we are eligible for the third pointer or the third step, which is whatever you do, offer all that in the spirit of worship of the Lord as dedication to the Lord, so that you surrender your ego and egocentric desires, I and I want, at the divine altar. And then what happens? The next step is, because of this, you are able to renounce all the selfish desires that you have in your mind. And when this happens, you qualify to the next step, where you are able to cleanse away, wash away all the sinful actions from your mind. See, what is a sin? S-I-N, sin is self-insulting action. See, it is not because somebody is watching us or we are punishable by law when we commit a sin. It is not for that reason that we must refrain from committing these sinful actions or self-insulting actions. It is detrimental for our own self. That should be the purpose. It produces guilt feelings in us, and it robs us of our peace of mind, and it pollutes our own mind and heart, and that is why we should wash away all the sins from the mind. And we saw that we have to undertake prayaschitta karma, which we discussed in detail, when we indulge in a prohibitory karma or nishiddha karma. See, in the Bhagavad Gita, Arjuna asks Lord Krishna, what is the origin of this sin? When he asks, Atah kena prayuktoyam papam charati purushaha anichannapi varshneya baladiva niyojitaha. O Lord, impelled by what does man commit sin? Anichannapi, though he doesn't want to do it, baladiva niyojitaha, he is forced into committing a sin. And what is the reason? And this is when the Lord says, kama esha krodha esha rajoguna samudbhavaha. See, born out of the rajoguna that we have are this desire and also this anger. And it is these arished vargas that impel us to commit sinful actions. And this is the reply of the Lord. So, this sin is a reaction to our own anger, desire, probably when it is not fulfilled, or when we indulge in wrong actions in order to satiate the greed that we have. And sin is born out of our own inferiority complex or insecurity or the arished vargas that are there in the mind, which are born out of rajoguna. So it is important for a sadhaka to wash away all these sins from his heart in order to progress spiritually. It is only when the heart is cleansed of the sins we are able to recognize the presence of the Lord in our heart, as the Bhagavad Gita in the 13th chapter of Kshetra Kshetrajna Yoga says, Upadrashtanu mantacha bharta bhokta maheshwaraha paramatmeti chapyukto dehesmin purushah paraha. Well, what does this mean? The Supreme Purusha in this body is also called as Upadrashta. Upadrashta means a witness, a spectator, and then he is also Anumantacha. He is the permitter, and Bharta, the supporter, Bhokta, the enjoyer, and he is Maheshwara. He is the great Lord, and he is also the Supreme Self. So we are able to access this self only when the mind and the heart are pure, without selfish desires and without sin also. And then what happens when we thus purify the mind by renouncing our selfish actions and also by washing away the sins? Then we are able to recognize bhavasukhe doshonu sandhiyatam. We are able to recognize the impermanence of the joy that we get from worldly objects. We are able to see clearly that the pleasures of the world that we always indulge in always lead to pain. And in this context, we discussed some of the limitations of the joys of the world or bhavasukha, where we saw the happiness that we get from the pursuit of kama purushartha, pleasurable activities, is always happiness that is postponed. And when a desire is not fulfilled, we are full of anxiety and stress, and we are not able to be happy. And also the happiness that we get from these worldly objects is so fleeting and temporary, and as soon as another desire builds up in our mind, this happiness is lost. So it's an inferior kind of happiness. And also all these desires, the more and more we fulfill them, they all leave behind an insatiable thirst or a craving to fulfill more and more desires. And this Trishna is left behind in us, which drains our vitality and energy at all the levels, the physical, mental and the intellectual level. See, to get rid of this greed is very important for a sadhaka. Once, a person with a begging bowl comes to a king and says to him that he has to perform his daughter's wedding and he needs some monetary help from the king. And the king says to his minister to give away some gold coins and to fill his begging bowl with these coins. And as the minister keeps on filling the begging bowl with gold coins from the treasury of the king, there is no end to it, and it keeps on holding more and more of this wealth. And the minister is astonished that the king's treasury is soon empty, and he asks him, what is this begging bowl made of? Then the man smiles and replies that the begging bowl is made of the skull of human being. This is the nature of greed that is there in our mind, which can never be fulfilled. And in order to fulfill this, we have to take more and more bodies and come back into this earth. And when someone told me that in a horror movie, a person who is addicted to smoking, he dies and he becomes a spirit. And in this spirit form, he is always drawn to places where people are smoking, because the smoking was such a dearest activity to him. So he is greedily looking at the people who are smoking, but unfortunately he cannot indulge in it because this spirit doesn't have a body. And this is exactly what is happening to us all the time. Because of this greed, the unfulfilled desires, we are waiting to take bodies after bodies, come back to this earth so that we are able to fulfill them. And this is probably the greatest limitation or dosha associated with every bhava sukha. And that is why, though it gives happiness in the beginning, it always leads to pain. See, when we eat a gulab jamun, then what happens? There is some amount of joy, at least as long as the taste lingers on the tongue. But if one more gulab jamun is offered to us, probably this joy may go up to some extent and we are happy. A third gulab jamun, we are not sure whether the happiness increases or not. And a fourth one, if someone offers to us, we say, no, I don't want it, because we know if we eat that, not only the happiness will not go up, but we may even feel like throwing it up. So this is the limitation of every worldly pleasure. Something which was a matter of pleasure or joy for us a moment ago becomes the source of pain for us. And this is the case with every worldly pleasure. And we know that this is called the law of diminishing marginal returns. And that is why the Bhagavad Gita says, dosha dukhanu darshanam. So every worldly pleasure, bhavasukha, is always associated with limitation, and it also ultimately leads to sorrow. And all this we discussed in our previous session. And when our mind is pure, we are able to recognize the impermanence of this worldly joy. See, actually, the cycle that we are all going through is, we think that the desire is coming from an outside object, but actually it is the vasana, the tendency, the impression left behind in our subconscious mind by our previous actions of many lifetimes accumulated together. This vasana or tendency is what gives rise to desire in the intellect. Say we go to a shopping mall, we are attracted to a dress, and it is the vasana in us that has produced this desire in our mind to acquire, to go and buy this dress. And if the intellect is sleeping and it is not able to discriminate, it doesn't have the clarity, then what happens is this desire soon becomes a sustained thought in the mind, and the mind starts justifying the desire, and it is soon translated into action. And it is this vasana, desire, thought leading to action, and action again producing a vasana in us. This is the vicious cycle that is going on in us. So, if we have to put an end to our craving for bhavasukha, it is very important to break this cycle. At the level of vasana, becoming a desire and a thought, if we are able to be aware of the goal that we have for ourselves, the goal of human life that we all have to realize, then we will not allow every sundry vasana to fructify and become a desire and a vritti, a thought becoming an action. We are able to exercise our self-control at this level of vasana becoming a desire. And this is where our devotion to God, our Daiva Preeti comes handy. When we want to please Swami through our thought, word and deed, then we will not allow such vasanas of every desire to fructify. And this is how we are able to break the cycle. And at the level of the desire becoming a thought and then action, if we are able to discriminate that I am going to perform all actions based on mama dharma, it is my dharma to act this way and not out of mamakara, my attachment to this action, then we are able to break this cycle. And at the level of the action itself, if we are able to perform every action of ours with samarpana buddhi as an offering to the Lord, then the selfish intention that is behind the action is out, and this will not give rise to karma phala. And especially when we are able to accept every phala of the action, the outcome of the action with prasada buddhi, then this karma will not lead to negative vasanas in us. And this is how very intelligently we are able to break this cycle, and it is only then we can develop viraga to the worldly pleasures. When we thus do so, then what happens? The mind is emptied of selfish desires, and also it is emptied of sins, and the mind understands the futility of bhava-sukha. Such an empty mind cannot be kept in a suspended, animated condition. And that is where the next instruction is important for us, which says, Atmecha vyavasiyatam. This is instruction number 7. This means, seek the self with consistent endeavor, vyavasiyatam. Cultivate this yearning for the self. So the mind has to be first made empty, and then it has to be filled with the thought of Atman. We must give the mind something higher to contemplate upon, that is the thought of the self, as it is said in this instruction. And once we empty the mind, fill the mind with this thought of the self, constant contemplation of the self, then what happens? It will lead to fulfillment in us. And all the karma yoga that we do, seva that we do, sadhana that we do through bhakti yoga, and all this should lead to this condition where we are able to attune the self to the absolute. And once this happens, the next instruction is nijagrihat turnam vinirgamyatam. Quickly, at once, turnam, get out of this home, escape from this home. So the griha means home. So what is the meaning of griha or home here? See, home is a shelter, a safe shelter, though it is a temporary shelter. When we come into this world and we are always in this comforts of our home, and being in this comfort zone, we transact with the world around us. And similarly, for the self, the home is this equipment, BMI, that is given to us to work out our karmas. So the self, being in this home of BMI, it gathers, you know, various experiences through the worldly transactions. And this is how, identifying BMI as our home, we indulge in the realm of OET, the object, emotion and thought, and identify ourselves as PFT, the perceiver, feeler, thinker, and we think that we are this limited jiva or limited individual, and this is our story all the time, our autobiography that is going on, and the hero of this is the ego. And so we are totally under the tyranny of our body with its desires, our mind with its passions, and also our intellect with its restlessness when there is no clarity of the intellect that is gained from spiritual knowledge. So this is the home that we have to escape from. So this home, Sibgrihnati iti griha. Grihnati means that which pulls us back, that which holds us back. That is the griha, the home. So this home is symbolized by our ego, our attachment to this BMI, our sense cravings, and also the sense of doership, the sense of enjoyership we are ever after. So the author says here, once you understand all this is untrue, this entire samsara itself, immediately you escape from this bondage of home, which is symbolized by ego. And that is the meaning of this instruction. See, the home can also be, griha can also be used in the sense of its literal meaning or vakyartha. See, a person who wants to renounce the world and who wants to become a monk or sannyasi, here the instruction is, as soon as you get this intense vairagya for the world, don't remain in your home literally, it says, and get out of your home, go to a monastery, go to an ashram, where you are able to pursue your sadhana with single-pointed focus. So, as the scriptures say, yadareva virajet, tadareva praprajaret. The moment, whenever you get this viraga, you just praprajaret, just get out of that place and pursue your sadhana in the spirit of a sannyasi or a monk. So, with this, we have completed the first verse, and as we have seen, the first verse deals with the roots of a spiritual life for a sadhaka. We shall now listen to the first verse and also the second verse, and then we shall see the meaning of the second verse.
Vedo nityamadhiyatam taduditam karmasvanushthiyatam teneshasya vidhiyatam apachiti kamye matistyajyatam papaugha paridhuyatam bhavasuke doshonusandhiyatam atmechavyavasiyatam nijagrihat turnam vinirgamyatam sangasatsu vidhiyatam bhagavato bhaktidridadhiyatam shantyadi parichiyatam dridataram karmashu santyajyatam sadvidvanupasrupyatam pratidinam tatpaduka sevyatam ब्रह्मैकाक्षरमर्त्यताम् श्रुतिशिरो वाक्यम् समाकर्ण्यताम्
So the second verse starts with the instruction Sangas Satsu Vidhiyataam. This is instruction number 9, step number 9. See, in this verse we can make out that the preparation for spiritual life is explained through 8 instructions. So the first step is Sangha Satsu Vidhiyatam. This means seek companionship with men of wisdom. So Satsanga is what is elaborated here in this verse. Satsanga is very, very important for a spiritual sadhaka. Sat Sangha. Sat means eternal. Eternal in the sense of being or existence, the intrinsic existence that lends existence to everything that exists. So it is the supreme ground reality, the self or Atman or Brahman is what is meant here by the word Sat, Sang, to be in the company of this self is what actually satsanga means. So, how do we do this? So, here it means we should always have the awareness that I am not the BMI and I am this Atman or Brahman. That is actually what satsang is, to contemplate always on our true nature and how does it happen. One of the ways that we can have satsanga is to be in the proximity of realized masters, enlightened souls, whenever we get an opportunity, and to listen to them and also learn from the teachings that they give us and practice their teachings. So, satsanga does not merely mean just the physical proximity to such enlightened masters or an emotional attachment to them, but it is very important for us to absorb the teachings and also practice them in our day-to-day life. This is very, very important. So, active participation is what is required through satsang for us. And the second way to have satsanga is to be always in the company of seekers, in the company of like-minded people who are spiritual sadhakas, who are our fellow pilgrims to the lotus feet. And this company is very important. As Swami would say, tell me your company, I will tell you what you are. This is important because when we mingle with worldly people, people who are always discussing about worldly things, then it's very easy for us to get carried away by the temptations of the world, though we regularly undertake our sadhana. So we must avoid the company of such people. Then the next way is to study the lives of saints and sages who have walked this spiritual path and who have realized the goal of human life. We must all remember that they are also people like us who are born in this world with their prarabdha, with their vasanas, but through rigorous spiritual sadhana, they are able to exhaust their prarabdha and vasana in such a way that they have transcended karma and they have become jivan muktas. So when we read such literature or when we listen to the stories of such elevated masters, we not only get inspiration and motivation to put the teachings of the scriptures into practice, it also gives us the courage and conviction to walk this path of spirituality. And that is why this constant satsang is very important for us. So all by ourselves, we can have satsang when we undertake regularly the study of Sai literature and elevating literature, and we cannot afford to give excuse here because all the teachings of Bhagwan are so easily available to us just at the click of a button through Radio Sai, and 24/7 we are able to effortlessly have satsang, and that is our greatest blessing for which we have to be very grateful to Radio Sai. And because of this satsang, what happens is the mind becomes nirvishaya mana. The mind becomes devoid of the worldly pleasures and worldly cravings, and we are able to overcome vishaya sangha and also vishayi sangha. Vishaya sangha is the company of worldly objects, craving for worldly objects. Vishayi sangha is the company of worldly people, and this happens through satsang. That is why Sri Shankaracharya himself in Bhajagovindam says, satsangatve nissangatvam. Through satsanga, we are able to overcome attachment, and nissangatve nirmohatvam. This leads to loss of delusion in us, delusion that we are this BMI. That goes away. And nirmohatve nishchala tattvam, we are able to be established in the truth. And this nishchala tattva leads to jivan mukti. We are able to be liberated whilst alive. And this is the greatest outcome of satsang. See, when we attend a satsang or when we listen to a discourse, then what happens is we develop ruchi or taste for the scriptural teachings. And we reinforce this satsang constantly listening to such talks, or when we keep on studying such literature, then this taste or ruchi is transformed into supreme taste or sarvottama ruchi, and the sarvottama ruchi soon becomes nirantara ruchi in us, that is, a constant, uninterrupted, unobstructed taste for us, and we are able to develop interest for satsang, to engage in satsang always. And that is why this instruction, Sangha Satsu Vidhiyatam, is very important. And through such constant satsang, nirantara satsanga, then what happens is, the hold that moha on us, the firm grip it has on us, that slowly loosens, and we get the awareness that we have to transcend this BMI in order to realize the Atman. And this slowly, this reduction in delusion or moha also helps us to get rid of bhaya and shoka. Bhaya or fear, and as the scriptures say, this fear happens because when we perceive that there is something other than us, there is a second entity. Dvitiyat vai bhayam bhavati. So when we lose moha, then what happens is, we are able to understand that it is the same divinity that is present in everyone, and we are able to recognize the oneness of creation, and this leads to lack of bhaya or fear, and then the shoka or grief vanishes. This is the blessing that we get from satsang. We shall see the next steps that are explained in the second verse in our next session, and I will conclude with the Shanti Mantra. Om Asatoma Sadgamaya Tamasoma Jyotirgamaya Mrityorma Amritangamaya Om Shanti Shanti Shantihi Harihi Om Tatsat Shri Saishwararpanamastu. I am grateful to Bhagwan for this blessing, and Team Radio Sai, and all of you. Jai Sai Ram.
Sai Ram, dear listener, that was the 51st talk in this new and continuing series, Vedanta Parichaya, an introduction to Vedanta by Dr. Lata Shri, a senior medical officer serving at the Sri Satya Sai General Hospital here at Puttaparthi, who based her talk on Sadhana Panchakam, a text for spiritual practice composed by Sri Adi Shankaracharya. Dear listener, hope you enjoyed this session, and if you have any queries and feedback regarding this series, please feel free to email us as always to listener@radiosai.org. You could also WhatsApp us your feedback to this number 9393258258. Next week, same time, we'll continue with this new series, and for those of you who missed the earlier talks, can also download it from our website radiosai.org. Now it's time for Swami's Divine Discourse, followed by songs and bhajans in Bhagwan's golden voice. In the year 1984, Bhagwan Sri Satya Sai Baba delivered 34 discourses in a series on the Bhagavad Gita. We'll now listen to excerpts from the 32nd discourse Bhagwan delivered on the 14th of September 1984. Sri Sai Bhagwan Uvacha.
Karmanyeva Adhikarasya Maphaleshu Kadachana. Arjuna, Karmalayinde Adhikaram Kaladukani Palamunandu Adhikaram Valadu Ani Pade Pade Bojinchadu Krishna.
Krishna has told Arjuna repeatedly, Arjuna, you have every right for actions, but you do not aspire for the fruits thereof.
Palanimittamai karmalu acharinchudu kani phalapechaye lekundina ye manavudu kudanu karmalu acharinchadu.
All actions are performed for the sake of fruits. If there are no fruits of action, no human being would undertake any action at all.
ప్రతి కర్మకు కూడాను ఫలం ఉన్నది.
ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అ ఫ్రూట్.
ఇట్టి ఉన్న ఫలమును ఆశించటలో ఉన్నటువంటి అభ్యంతరం ఏమిటి?
వాట్ అబ్జెక్షన్ డూ యూ హ్యావ్ ఫర్ ఆస్పైరింగ్ ఫార్ దీస్ ఫ్రూట్స్?
ఇట్టి ఫలాపేక్ష నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను కర్మలాచరించున్న సమయమునందు ఈ అర్జునుడుకు కర్మలు ఆచరించడం మాత్రమే నీకు అధికారం కాని ఫలమును నీవు కోరని అవసరం లేదని బోధించటలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
వెన్ ఆల్ పీపుల్ పర్ఫార్మ్ యాక్షన్స్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్, వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ మీనింగ్ ఇన్ కృష్ణ ఆస్కింగ్ అర్జున దట్ అర్జున యూ హ్యావ్ పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్?
ఇక్కడ అర్జునుడు ఆచరించేటువంటి కర్మ యోగముగా మారాలని కృష్ణుని యొక్క అభిప్రాయం.
The opinion of Krishna and his interest is to see that all the actions performed by Arjuna should be transformed into yoga.
Kevalam karma karma ga undaka karma yogam ga maarchalani Krishna yokka aadesham.
His command is to see that the action should not remain as action. Action should be transformed into yoga.
Karma dehatma buddhi bhavam dehatma bhavam che జరిపినప్పుడు ఇది కర్మగా ఏర్పడుతుంది.
వెన్ యూ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ విత్ ది బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైంగ్ యువర్ సెల్ఫ్ విత్ బాడీ, ఇట్ బికమ్స్ యాక్షన్.
ఇది అహంకార మమకారములతో ఆచరించేటువంటి భావము.
దిస్ ఈస్ ఎన్ యాక్షన్ పర్ఫార్మ్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్.
ఈ అహంకార మమకార భావములతో ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడాను ఇది కేవలము ఒక విధమైన దుఃఖమయంగా రూపొందుతుంది.
ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్ విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ విల్ బ్రింగ్ ఓన్లీ సారో.
ఇది బంధహేతు అవుతుంది.
ఇట్ బికమ్స్ బాండేజ్.
దీనిని యోగముగా మార్చినప్పుడు ఇది బంధరహితమై అవుతుంది.
వెన్ యూ ట్రాన్స్ఫార్మ్ యాక్షన్ ఇన్ టు యోగా యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్.
ఇది దైవాత్మ భావము చే దైవార్పిత భావము చే చేసినటువంటి కర్మలన్నీ కూడాను యోగముగా మారుతుంది.
ఆల్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ ఎన్ ఆఫరింగ్ టు గాడ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ యోగా.
అహంకార భావం చే ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడాను అతను అనేక విధములుగా కూడాను కష్టములకు గొనిపోతుంది.
ఆల్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం విల్ పుట్ ఎనీ పర్సన్ టు ఎ నంబర్ ఆఫ్ ట్రబుల్స్.
ఇది నేను చేసినటువంటి కర్మ.
This is the action performed by me.
ఈ కర్మ ఫలము నాకే దక్కాలి.
The fruits of this action I should reach.
ఈ కర్మ ఫలమునకు నేనే అధికారి.
I am entitled for the fruits thereof.
అనేటువంటి భావములు క్రమక్రమేణ అహమును బలపరుస్తుంది.
These feelings will strengthen the feeling of egoism.
అహంకారం అధికమయ్యే కొలది ఆత్మానందము తరిగిపోతుంది.
As the egoism goes on increasing, the joy of ఆత్మా will go on decreasing.
కనుక అహంకారం నిర్మూలము గావించే నిమిత్తమై ఇది కర్మల యోగముగా మార్చుకోమని బోధించాడు కృష్ణుడు.
టు డిస్ట్రాయ్ ఈగోయిజం కంప్లీట్లీ కృష్ణ హాస్ ఆస్క్డ్ హిమ్ టు ట్రాన్స్ఫార్మ్ ఆల్ యాక్షన్ ఇంటు యోగా.
కర్మను యోగముగా మార్చుకునే విధానం ఏమిటి?
వాట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ యాక్షన్ ఇంటు యోగా?
అనాసక్తి భావమును అలవర్చుకోవాలి.
డిస్ఇంట్రెస్టెడ్ ఫీలింగ్ విల్ హావ్ టు బి డెవలప్.
అనాసక్తి భావము చేత ఎంత ఘనకార్యమైన కూడా మనం సాధించవచ్చు.
With a feeling of disinterestedness, you can accomplish any task.
Karmala acharinchuchu, dani phalitamunu aashinchaka, anasaktito acharinchetunte prati karmala yendukudanu anantamainatunte shakti imidi unnadaneetunte satyamunu janakudu bodhinchadu.
Janaka has taught that while performing action, if you are not interested in the fruits thereof and perform without having any personal interest, then you will be able to accomplish that in a grand way.
Janakudu rajyamunu palinchuchu,
while ruling the kingdom, Janaka
samasta bhajyamulu kudanu bhajyatalanu kudanu vahinchi,
bearing all the responsibilities,
kanu sakshiputudai undiradu.
He was performing himself as a witness.
Itanu kevalamu oka vidhamainatundi karma shaktini tejinchinatundi oka karmalu.
All the actions were performed by him without having any interest in the action.
Itanu rajyogiga maaradu.
He became రాజయోగి.
కర్మాసక్తి రహితమైనటువంటి ప్రతి కర్మ కూడా యజ్ఞముగా రూపొందుతుంది.
ఎవ్రీ యాక్షన్ విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ విల్ బికమ్ యజ్ఞ.
అది యోగముగా మారుతుంది.
ద సేమ్ థింగ్ బికమ్స్ యోగ.
కర్మాసక్తిని లక్ష్యం అందించుకుని కర్మలు ఆచరించినటువంటి మానవత్వము కేవలం రోగముల పాలవుతుంది.
కీపింగ్ ది పర్సనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది యాక్షన్ వెన్ యాక్షన్ ఇస్ పర్ఫార్మ్డ్ ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
ఈ రోగములకు రాగమే మూల కారణము.
ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ దీస్ డిసీజ్ ఇస్ అటాచ్.
ఈ రాగముల చేత ద్వేషము కూడా ప్రవేశమవుతుంది.
విత్ అటాచ్మెంట్ హేట్రెడ్ అండ్ యాంగర్.
రాగద్వేషములే మానవత్వానికి కొంతవరకు హతమార్చేటువంటి రాక్షసులు.
హేట్రెడ్ అండ్ ది అటాచ్మెంట్ ఆర్ డెమన్స్ ఫర్ ఎవ్రీ
మానవత్వాన్ని మరుగు చేయించేటువంటి గుణములు.
దీస్ టు హైడ్ ది హ్యూమన్ నేచర్.
నిజముగా మానవుడు నవగ్రహములపై ఆధారపడలేదు.
రియల్లీ స్పీకింగ్ మ్యాన్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్
రాగద్వేషం అనేటువంటి రెండు గ్రహములపై ఆధారపడి ఉంటున్నాడు.
హీ ఈస్ డిపెండెంట్ ఆన్ ఓన్లీ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
కనుకని మానవత్వం కొంతవరకు మరిపించి దానవత్వాన్ని పశుత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది ఈ ఫలం.
దిస్ పర్టికులర్ ఫ్రూట్ ఎన్కరేజెస్ డెమోనిక్ నేచర్ మేకింగ్ ఎ పర్సన్ ఫర్గెట్ హిస్ హ్యూమన్ నేచర్.
కనుకని అనాసక్తిగా నీవు కర్మలు ఆచరించమని ఆదేశించాడు కృష్ణుడు.
కృష్ణ దేర్ఫోర్ కమాండెడ్ పర్ఫార్మ్ యువర్ యాక్షన్ డిస్ఇంట్రెస్టెడ్లీ.
ఈ అనాసక్తి వల్ల ఎట్టి కర్మలు ఆచరించినప్పటికీ ఇది ఏమాత్రం కూడా నీకు కర్మఫలం అంటదు అన్నాడు.
వెన్ యూ పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ హ్యావింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ విల్ నాట్ టచ్ యూ.
త్రీన్ లోకాన్ పాలయాత్మ్యం అనగా నేను త్రిలోకాన్ని కూడా పాలన చేస్తున్నాను.
హి సెడ్ దట్ ఐ యామ్ రూలింగ్ ఆల్ ద త్రీ వరల్డ్స్.
దేనివల్ల? అనాసక్తి వలనే నేను త్రిలోకంలో కూడా పాలించుతున్నాను.
బై హ్యావింగ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ ఐ బీన్ ఏబుల్ టు రూల్ ఆల్ ద త్రీ వరల్డ్స్.
అర్జున, నీవు అనాసక్తి భావమును అలవర్చుకుని ఒక్క కుటుంబాన్ని నువ్వు పాలన చేయలేవా?
అర్జున, అడాప్టింగ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ కెన్ యూ నాట్ రూల్ ఓవర్ ఎ ఫ్యామిలీ?
అనాసక్తితో ఎంతటి ఘనకార్యమైన కూడా సాధించవచ్చుననేటువంటి యొక్క స్థిర విశ్వాసం అభివృద్ధి పరచుకో.
డెవలప్ ఫర్ ఫెయిత్ దట్ విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ మెనీ గ్రేట్ అండ్ ట్రెమెండస్.
ఆసక్తి వల్ల కొంత నిరాశలు కూడా సంప్రాప్తం కావచ్చు.
విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యు మే బి సబ్జెక్ట్ టు డిసప్పాయింట్మెంట్.
ఆశించినటువంటి యొక్క కార్యము ఫలించలేని నీ ఉప్పొంగిపోవచ్చు.
ఇఫ్ యూ ఆర్ గెట్ ది ఫ్రూట్స్ విచ్ యూ హావ్ ఎక్స్పెక్టెడ్ యు మే బి ఓవర్ జాయిడ్.
ఇది విఫలమాయనేని నీవు కొంతవరకు విచారించవచ్చు.
ఇఫ్ యూ డూ నాట్ సక్సీడ్ యు మే బి వరీ.
కనుక ఈ విచారమునకు కాని ఆనందమునకు కాని ఈ పొంగి కుంగేటువంటి యొక్క తత్వమును నీవు కొంతవరకు మానుకోమన్నాడు.
ది సెన్స్ ఆఫ్ డిజెక్షన్ అండ్ ఎలేషన్ యూ ట్రై టు కంట్రోల్.
కనుక నీవు స్థితప్రజ్ఞుడు కావలసినటువంటి వాడవు. ఈ కుంగి పొంగేటువంటి యొక్క దీని సమత్వమును నీవు అనుభవించాలన్నాడు.
యువర్ ఎ పర్సన్ హూ షుడ్ బికమ్ స్థితప్రజ్ఞ. You should not be subject to these feelings of elation and dejection.
Karmanu aacharinchinatundi manavudu jagatrandu ledu.
There is no human being who does not perform action.
Prati manavudu kodunu karma acharana nimittamai kayamunu dharinchadu.
Every person has got human body in order to perform action.
Ee kayamunu kalamu cheta satyam gaavinchukune nimittamai karmalu aacharinchali.
To sanctify the body you will have to perform the good action.
Ee karmalu indu neeke phalitam untundali.
You get the fruits of all action.
Karma phalitam kante karmala yendundinatundi aanandamu karma phalitam nandu ledannadu.
The joy which you can get in performing action is greater than the joy that you can get in the fruit.
Oka chinna udaharanam.
One small example.
Edina mana gruhamunandu oka mangala karyam chestunnam.
In our family we are performing some auspicious function.
Ee mangala karyam jarige anta varaku kudanu manaki etti samalu kudanu anipinchadu.
As long as we are in the process of performing that action we will not be feeling the fatigue.
దేహమునకు ఒక 103 డిగ్రీల జ్వరం ఉండినప్పటికి దానిని మనం లెక్క చేయం.
ఈవెన్ వెన్ యు ఆర్ హావింగ్ 103 డిగ్రీస్ ఆఫ్ ఫీవర్ యు డు నాట్ మైండ్ దట్.
ఆ సమయంలో ఎట్టి అలసట కూడా మనకు కనిపించదు.
డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ యు విల్ నాట్ బి సబ్జెక్ట్ టు ఎనీ ఫెటీగ్.
అయితే ఈ కార్యము పూర్తి అయిన తర్వాత ఆ గృహంలో పోయి మీరు చూడండి, అందరూ కొంతవరకు నిరాశ గురి అయి కొంతవరకు అలసటతో తాము శ్రమ పడి ఉండినట్టుగా గోచరిస్తారు.
వెన్ యూ గో టు అండ్ విజిట్ దట్ పర్టికులర్ ఫ్యామిలీ ఆఫ్టర్ ది ఫంక్షన్ ఈస్ ఓవర్ యూ విల్ ఫైండ్ దెమ్ గెటింగ్ టైర్డ్ అండ్ వేరింగ్ ఎ వెరీ లుక్.
కర్మను ఆచరించే సమయంలో ఉండినటువంటి ఆనందము కర్మ తీరిన తర్వాత ఫలమునందు అంత ఆనందం ఉండదు.
The joy which one gets while performing action, you would not be able to get the same joy after the action is completed.
Kanaka karma phalamu lopala edo aanandam undanani manam bhramistunnamu.
We are simply deluded by with the feeling that in the fruits there is some joy, fruits of action.
Indi karma phalamlo em maatram kudunu aanandam ledu.
In the fruits of action there is no joy whatsoever.
Aithe manam karma phalamuno undu aanandam aneetundi unnadani bhramincham chetane andulo oka aanandam kudunu oka ప్రతిబింబంగా మనకు రూపొందుతూ వస్తుండాలి.
యాజ్ యు ఆర్ డెల్యూడెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఇన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ దేర్ ఇస్ జాయ్, యు గెట్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది జాయ్.
ఇది తాత్కాలికమైన ఆనందమే కానీ శాశ్వత ఆనందములు కావు.
దిస్ జాయ్ ఈజ్ ఓన్లీ టెంపరీ, ఇట్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ వన్.
కర్మనే అనిత్యమైనటువంటి సమయం నందు, కర్మనే నశ్వరమైనటువంటి స్థితి యందు కర్మ ఫలితం ఏ రీతిగా శాశ్వతమవుతుంది?
వెన్ ది యాక్షన్ ఇస్ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరీ అండ్ ట్రాన్సియెంట్, హౌ కెన్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ బి పర్మనెంట్?
కనుకనే దాన యజ్ఞ యాగాది క్రతువులు ఈ కర్మాచరణ చేత మనకు స్వర్గం ప్రాప్తిస్తుందని మన యొక్క విశ్వాసం.
దేర్ ఫోర్ అవర్ ఫెయిత్ ఈస్ దట్ ఆన్ అకౌంట్ ఆఫ్ చారిటీస్, అన్ అకౌంట్ ఆఫ్ యజ్ఞ, అన్ అకౌంట్ ఆఫ్ పెనన్స్ విల్ బి గెటింగ్ హెవెన్.
ఇది కేవలము స్వర్గ ప్రాప్తి కూడాను తాత్కాలికమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించాడు కృష్ణుడు.
కృష్ణ హ్యాస్ ఆల్సో డెమోన్స్ట్రేటెడ్ దట్ ది హెవెన్ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరీ.
అర్జున దీనికంటే శ్రేష్టమైనటువంటిది మరొకటి ఉన్నది.
హి సెడ్ అర్జున దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ దిస్.
ఇట్లని నేను యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించకూడదని నేను బోధించడం లేదు.
దేర్ఫోర్ ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ యు షుడ్ నాట్ పర్ఫార్మ్ యజ్ఞ యాగాది.
యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించవలసినదే.
You have to perform yagna, yaga and such other things.
ఇది లోక కళ్యాణం అనేటువంటి యొక్క భావంతో నీవు ఆచరించు.
While performing, perform it for the welfare of the world.
కేవలం స్వార్థమైనటువంటి భావంతో నీవు ఆచరించవద్దు.
Do not perform these things with a selfish motive.
అనాసక్తితో నీవు ఆచరించు.
With disinterestedness perform.
లోకస్థనస్థ సుఖమో భవంతు ఈ యొక్క జగత్తంతా కూడాను సరైనటువంటి సుఖశాంతులు అద్దెందాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఈ కర్మలు ఆచరించు.
For the peace, welfare and prosperity of the world at large, you perform these acts, these karmas.
Tadvara loka kalyanamu kavachunu. Neeku antakante swargam kante minchinatuvanti oka daiva sannidhi kuda neeku labhinchavachu.
When you perform like that, there will be welfare for the nation, world at large, and also you may get beyond heaven.
Kshine punye matya lokam chanti. Ee swargam kuda nu kontha kaalam maatrame, punya kaalam undinanta varaku maatrame neevu nivasinchagalavu.
Heaven will last as long as the merits of your action would last.
ఈ పుణ్యకారం క్షీణించిన తర్వాత నీవు తిరిగి మిత్య లోకములకు రావాలి.
Once the merits are exhausted, you'll have to come back to earth.
కనుక ఈ క్షణభంగురమైనటువంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి స్వర్గాపేక్షను నీవు మానుకో.
Therefore, you give up your love for heaven, which is temporary, transient and impermanent.
దైవ సన్నిధియే, దైవ పెన్నిధియే నీ యొక్క ప్రధానమైనటువంటి గమ్యం అని భావించు.
ది నియర్నెస్ అండ్ ది క్లోజ్నెస్ టు ది లార్డ్ అండ్ హిస్ లోటస్ ఫీట్
యు సర్గం కంటే మించినటువంటి శ్రేష్టమైనటువంటి గమ్యము దైవతత్వము.
ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈస్ గ్రేటర్ దాన్ హెవెన్.
ఈ యొక్క కర్మను నీవు సరిగా అర్థం చేసుకున్నప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. దీనిని సరిగా నీవు అర్థం చేసుకుని వర్తించినప్పుడు నీవు బ్రహ్మతత్వమే పొందగలవన్నాడు.
When you understand the secrets of action and perform the action in the proper sense, you will be able to get the divinity itself.
Kanuka Bhagavad Gita kevalam sarvasanga parityagam gavinchukoni aranyamulakegi tapasu acharinchamani bodhinchaledu.
Therefore Bhagavad Gita has not asked you to renounce all the worldly activities and go to
antamandi bhavinchavachunu. Ee chinna chinna pillalakantarikini Bhagavad Gita enduku? మీరు ఈ చిన్న వయసు లోపలనే భగవద్గీతను పఠించి ఏ సన్యాసులు అవుతారో, ఏ విధమైనటువంటి త్యాగాన్ని పొందుతారో అనేటువంటి భయభ్రీతులకు కొంత అవకాశం అందించుకుంటారు.
సమ్ పీపుల్ మే బి అండర్ ది ఇంప్రెషన్ వై షుడ్ భగవద్గీత బి టాట్ ఫర్ సచ్ యంగ్స్టర్స్, దే మే రినౌన్స్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ గో. సమ్ పీపుల్ మే బి అండర్ సచ్ రాంగ్ ఇల్యూజన్స్.
భగవద్గీతను బోధించేటువంటి పెద్దలు లోకంలో ఎంతో మంది ఉంటున్నారు, వీరందరూ సన్యాసాన్ని స్వీకరించారా?
There are such a great number of people who have been teaching Bhagavad Gita. Have they taken up this thing?
Sarvasanga parityagulainara?
Have they renounced all the things in the world?
Sakshat Arjunude Krishna yokka deeni nundi vinnatunti vaadu taane emaina sanyasam swikarinchada?
Arjuna who directly heard from Krishna himself the Bhagavad Gita, did he accept sanyasa?
Edi ledu. Manavatvanni artham chesukune nimittamai Bhagavad Gita yokka antaratthanni manu guttinchali.
The inner significance of Bhagavad Gita has to be understood in the context of understanding real human nature.
Bhagavad Gita yokka pradhana lakshyamu vedantanni vyavaharam daggariki dimputundi.
The most important objective of Bhagavad Gita is to bring down philosophy to the level of mundane world and daily activity.
వేదాంతాన్ని భగవద్గీత వరకు దింపడమే కాకుండా ఈ వేదాంతాన్ని గీత వరకు హెచ్చిస్తుంది.
నాట్ మెర్లీ దాట్, ఇట్ ఆల్సో రైజెస్ ది లెవెల్ ఆఫ్ ఫిలాసఫీ.
వ్యవహారాన్ని వేదాంతములో దింపుతుంది, వేదాంతమును వ్యవహారంలోకి మారుస్తుంది.
ఇట్ ట్రాన్స్ఫార్మ్ వేదాంత ఇన్ టు డైలీ లైఫ్ అండ్ ఇట్ ఎలివేట్ డైలీ లైఫ్ టు ద లెవెల్ ఆఫ్ వేదాంత.
కనుక కేవలము వేదాంతం అనేటువంటిది ఒక వ్యవహారంలో ప్రవేశించడమే కాకుండా వ్యవహారాన్ని వేదాంతంలో కూడా ప్రవేశపెడుతుంది.
ఇట్ నాట్ మెర్లీ ఇంట్రడ్యూసెస్ ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ ఇన్ టు డైలీ లైఫ్, ఇట్ ఆల్సో ఇంట్రడ్యూసెస్ డైలీ లైఫ్ ఇన్ టు స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ.
వేదాంత వ్యవహారం రెండింటినీ సమన్వయం చేస్తుంది.
ఇట్ రికన్సైల్స్ స్పిరిచువాలిటీ అండ్ డైలీ లైఫ్.
కనుక మానవత్వం అనేటువంటిది కేవలం ఒక వ్యవహారంతోనే గడిపేటువంటి యొక్క సమస్య కాదు.
హ్యుమానిటీ ఈజ్ నాట్ దాట్ విల్ హావ్ టు జస్ట్ pay attention only to secular and daily life.
ఇది జీవనోపాధి నిమిత్తమై ఉండినటువంటిది మాత్రమే కాదు.
ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫార్ ఈక్వల్ ఆఫ్ ద లైవ్లీహుడ్ అట్ ఆల్.
జీవిత పరమావధిని కూడా బోధించేటువంటి యొక్క తత్వము ఈ యొక్క భగవద్గీత.
భగవద్గీత ఈజ్ ద ప్రిన్సిపల్ విచ్ టీచర్స్ ది వెరీ అల్టిమేట్ గోల్ ఆఫ్
జీవనోపాధి, జీవిత పరమావధి రెండింటి యొక్క రెక్కలచోనే మానవుడు జీవిస్తున్నాడు.
ద ఎండ్ ఆఫ్ ఈకింగ్ అవుట్ లైవ్లీహుడ్ ఆన్ ఎర్త్ అండ్ ఆల్సో ట్రాన్సెండింగ్ ఇట్, దీస్ ఆర్ ది టూ థింగ్స్ విచ్.
కనుకనే మనం ఏ కర్మలు ఆచరించినప్పటికీ అనాసక్తితో ఆచరించడం చేత మనము కర్మకు బద్దులు కానటువంటి వారం అవుతాం.
వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ బై అస్ విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ వెన్ వి పర్ఫార్మ్ దెమ్, వి విల్ నాట్ బి బౌండ్ బై దెమ్.
మనము ఇన్ని విధములైనటువంటి సాధనలు తలిపినందుకు, ఇన్ని విధములుగా మనం భగవద్గీత యొక్క తత్వాన్ని గుర్తించినందుకు మన యందు ఈ అనాసక్తి అనేటువంటి దాన్ని క్రమక్రమేణా అభివృద్ధి గావించుకోవాలి.
ఆఫ్టర్ లిజనింగ్ టు భగవద్గీత ఇన్ సో మెనీ వేస్ అండ్ డూయింగ్ సో మెనీ సాధనాస్, వీ హావ్ టు డెవలప్ అనాసక్తి.
అనాసక్తి వల్ల ఏమవుతుందంటే మన కర్మలు మరింత పవిత్రమైనటువంటి యొక్క స్థాయిని అందుకుంటుంది.
వాట్ యాక్చువల్లీ హ్యాపన్స్ బై హావింగ్ దిస్ అనాసక్తి ఆర్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ ఇస్ అవర్ యాక్షన్స్ బికమ్ సేక్రెడ్.
ఎవరి కర్మలు, ఎవరి స్వధర్మములు వారు ఆచరించడంలో అభ్యంతరం లేదు.
దేర్ ఇస్ నో అబ్జెక్షన్ ఫర్ పీపుల్ పర్ఫార్మింగ్ దేర్ ఓన్ యాక్షన్స్ సూటబుల్ టు దట్ స్టేటస్ ఆఫ్ లైఫ్.
ఈ కర్మలు మరింత పరిశుద్ధమైనటువంటిగా రూపొందింప చేసుకోవాలి.
We have to transform our actions into sacred acts.
ఇప్పుడు వంట చేసేవాడు ఒకరు ఉంటాడు.
There is a cook.
అతను వంటవాడు అనుకుంటాం మనం.
We consider him as a cook.
ఇతను కర్మ ఫలాశక్తి పైన తాను వంట చేస్తున్నంత వరకును ఈ వంట కొంతవరకును చెడిపోవచ్చును, మరింత కొంతవరకును మాడిపోవచ్చును.
So long as he is performing his own action, keeping the fruits thereof, it is like
ఏదో జీత నిమిత్తమై మనం ఆచరిస్తున్నామన్నంత వరకు కూడాను దీనిపైన శ్రద్ధ వానికి అభివృద్ధి కాదు.
If he is performing this action with wages and salary in view, he may not be having interest in it.
Anasaktito ee yokka karma ni aacharinchinappudu adi marinta parishuddhamainatundi ganu pavitramainatundi ganu ruchikaramainatundi ganu roopondutundi.
When this is performed with a sense of anasakti, it becomes sacred, pure and tasty.
Adi vidhamgane evarevari karmalu vaaru aacharistu ee anasaktito bhavam cheta ఆచరించడానికి ప్రయత్నించినప్పుడు ఆ కర్మ మరింత శ్రేష్టమైనదిగా రూపొందుతుంది.
ఇన్ ద సేమ్ వే వెన్ ఆల్ పీపుల్ పర్ఫార్మ్ దర్ యాక్షన్ విత్ సెన్స్ ఆఫ్ అనాసక్తి, ఇట్ బికమ్స్ వెరీ సేక్రెడ్ అండ్ గ్రాండ్.
ఇలాంటి అనాసక్తి భావంతో ఉండినప్పుడే మన యొక్క పరిపాలన కానీ చిత్తప్రజ్ఞ యొక్క తత్వం కానీ నిశ్చలత్వం కానీ మనలో ఏర్పడుతుంది.
వెన్ వీఆర్ హ్యావింగ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ అనాసక్తి విత్ అస్, దేర్ విల్ బి స్టడీనెస్ అండ్ దేర్ విల్ బి డెవలప్మెంట్.
ఆసక్తితో మనం ఆచరించినటువంటి యొక్క ఫలితంలో కొంతవరకు కూడాను మంచి చెడ్డలు అందులో ప్రవేశిస్తాయి.
సో లాంగ్ యాజ్ వి పర్ఫార్మ్ యాక్షన్ విత్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పర్సనల్
ఇంట్రెస్ట్ కూడాను ఏర్పడవచ్చును.
దేర్ విల్ బి అప్స్ అండ్ డౌన్స్.
చంచలత్వం కూడాను అభివృద్ధి కావచ్చును.
దేర్ విల్ బి ఫికల్నెస్ విచ్
ఆశలు మరింత పెరగవచ్చును.
అవర్ డిజైర్స్ గ్రో.
కనుకని ఈ అనాసక్తి భావంతో రాజ్యమును పాలించుచు కూడాను జనకుడు ఏ విధంగా తాను రాజయోగిగా మారాడు అనేటువంటి యొక్క దీనిని ఆదర్శంగా చెప్పాడు.
That's why he held out Janaka as an ideal person who ruled the kingdom with a sense of anasakti and who attained perfection.
Bahya drishti kalavaru kondaru.
There are some people who have external
antardrishtini abhivruddhi parchukuneetundi varu mari kondaru.
There are some people who have developed the inner vision.
Kani bahya drishti ee stoolamainatundi okka deenini maatrame chudagaladu.
The external vision can have a look only at the gross.
అంతర్దృష్టి అనేటువంటి యొక్క అంతఃకరణ పరిణామమును కూడా మార్చగలదు.
ది ఇన్నర్ విజన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ది అంతఃకరణ ఆఫ్ ద హార్ట్.
కనుక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకునేటువంటి విధానం లోపల ఈ యొక్క అనాసక్తిని మనం పెంచుకోవాలి.
ఇన్ డెవలపింగ్ ది ఇన్నర్ విజన్ దిస్ అనాసక్తి విల్ హ్యావ్ టు బి డెవలప్డ్.
మనస భజరే గురు చరణం విస్తర భమ సాగర చరణం, మనస భజరే గురు చరణం విస్తర భమ సాగర చరణం, మనస భజరే గురు చరణం విస్తర భమ సాగర చరణం, మనస భజరే భయహరణ వందిత చరణ,
భయహరణ వందిత చరణ,
భయహరణ వందిత చరణ,
భయహరణ వందిత చరణ,
జయ రాజ జయ మాధవ సౌరి,
జయ రాజ జయ మాధవ
భయ jaya harana vandita charana jaya raja jaya madhava sauri charana kali mal dahana mangala charana kali mal dahana narayana keshava
भजन बिना सुख शांति नहीं हरि भजन बिना सुख शांति नहीं हरि नाम बिना आनंद नहीं हरि hari naam bina aanand nahi hari naam bina hari bhajan bina sukh shanti nahi jap jaan bina san yoga nahi jap jaan प्रभु दर्श बिना प्रज्ञान नहीं दया धर्म बिना सत्कर्म नहीं भगवान बिना कोई अपना नहीं भगवान बिना कोई अपना नहीं हरि नाम बिना परमात्मा नहीं हरि नाम बिना परमात्मा नहीं
భజన విన సుఖ శాంతి నహి హరి భజన విన సుఖ శాంతి నహి హరి నామ విన ఆనంద నహి హరి నామ విన
Not. சுப்பிரமணியம் சுப்பிரமணியம் சண்முகநாதா சுப்பிரமணியம்
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 சிவ 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 சுப்பிரமணியம் ஹர 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 சுப்பிரமணியம்
சிவ 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 சுப்பிரமணியம் ஹர 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 சுப்பிரமணியம்
சிவ 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 சுப்பிரமணியம் ஹர 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 சுப்பிரமணியம்
சிவ 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 சுப்பிரமணியம் ஹர 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 ஹர
சிவ 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 சுப்பிரமணியம் ஹர 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 சுப்பிரமணியம்
சிவ சிவ ஹர ஹர சுப்பிரமணியம்
ஹர ஹர சிவ சிவ சுப்பிரமணியம்
சிவ சிவ ஹர ஹர சுப்பிரமணியம் ஹர ஹர சிவ சிவ சுப்பிரமணியம்
சிவ சரவண பவ சுப்பிரமணியம் குரு சரவண பவ சுப்பிரமணியம்
சிவ சரவண பவ சுப்பிரமணியம்
சிவ சரவண பவ சுப்பிரமணியம் குரு சரவண பவ சுப்பிரமணியம்
சிவ சரவண பவ சுப்பிரமணியம் குரு சரவண பவ சுப்பிரமணியம்
சிவ சிவ ஹர ஹர சுப்பிரமணியம் ஹர ஹர சிவ சிவ சுப்பிரமணியம்
சிவ சிவ ஹர ஹர சுப்பிரமணியம் ஹர ஹர சிவ சிவ சுப்பிரமணியம்
சுப்பிரமணியம் சுப்பிரமணியம் சண்முகநாதா சுப்பிரமணியம்
சுப்பிரமணியம் சுப்பிரமணியம் சண்முகநாதா சுப்பிரமணியம்
சிவ 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 சுப்பிரமணியம் ஹர 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 சுப்பிரமணியம்
சிவ 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 சுப்பிரமணியம்
சுப்பிரமணியம் ஹர 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 சுப்பிரமணியம்
சுப்பிரமணியம்
சிவ சிவ ஹர ஹர சுப்பிரமணியம் ஹர ஹர சிவ சிவ சுப்பிரமணியம்
சுப்பிரமணியம்
சிவ சிவ ஹர ஹர சுப்பிரமணியம் ஹர ஹர சிவ சிவ சுப்பிரமணியம் 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 சண்முகநாதா சுப்பிரமணியம் 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 சண்முகநாதா சுப்பிரமணியம் 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 சண்முகநாதா சுப்பிரமணியம் 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 சண்முகநாதா சுப்பிரமணியம்
சுப்பிரமணியம் சுப்பிரமணியம் சண்முகநாதா சுப்பிரமணியம்
Sai Ram, dear listener, what you just heard were excerpts from the first part of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 14th of September 1984, followed by songs and bhajans in Bhagwan's golden voice. Next week we'll listen to the second part of this discourse. With this we come to the end of this morning's segment, Sunrise with Sai. Please email us your feedback as always to listener@radiosai.org. You could also WhatsApp us your feedback to this number, 9393258258. I thank you for all your earlier feedback through emails and WhatsApp. Thank you for tuning in, and it's me, Team Radio Sai, Sunil, signing off, offering this segment at the Divine Lotus Feet of our dear Lord Sai. In a while, we'll bring you this morning's prayer session of Vedam at 8 a.m. followed by bhajans at 9 a.m. live from the Sai Kulwant Hall here at Prashanti Nilayam. So please stay tuned. Thank you and Jai Sai Ram.